ఈ మెడికల్ స్త్రీల సహవాసం కొరకు ప్రార్థన చేయడానికి మీకు అవకాశం ఇవ్వబడుతుంది. పరిశుద్ధుడైన తండ్రి, రామస్వరూపం దేవా, దైవం రక్షక, మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నా. మీ కార్యాలు ఆశ్చర్యమైనవి, గంభీరమైనవి, ఉన్నతమైనవి, ప్రస్తుతి నందదగినవి. ప్రభు మీకు వందనాలు, మీకు వందనాలు, మీకు స్తోత్రాలు. ఏ ప్రార్థన వృధా కాలేదని, ప్రతి ప్రార్థనకు మేము బ్రతుకుండగాని మా తరంలోనే మా కనులార సమాధానం చూపిస్తున్నందుకు మిమ్మల్ని స్తుతిస్తూ మహింపరుస్తూ ఆరాధిస్తూ ఉన్నా. ప్రభు మీకు వందనాలు, స్తోత్రాలు. గొప్ప దేవుడు, శక్తిమంతుడు, ఆశ్చర్యకార్యాలు చేయు దేవుడు, విజయ విషయంలో మీరు చేసిన రక్షణ కార్యానికి మీకు వందనాలు. ప్రభా, మరి తన కుటుంబాన్ని అందరినీ మీరు పరిచయంలో వాడుకుంటున్న మహాకృపకై మీకు వందనాలు, స్తుతులు చెల్లిస్తూ ఉన్నా. ప్రభా, సారదాన్ని మీరు బలపరచండి. విజయరాజు గారు, మీరి అమ్మని మీరు బలపరచండి. మీరు పరిచయంలో వాడుకుంటున్నారు విజయవాడ సహవాసాన్ని. అనేక సహవాసాలు కట్టడానికి బలపరిచి పోలీస్ సహవాసాన్ని వాడుకున్నారు. అట్లాగే ప్రభా, మెడికల్ సహవాసం ఒంటరి కత్తిగా కాక స్త్రీల సహవాసాన్ని కట్టుకోవడానికి ఇష్టపడ్డారు. వారి ప్రార్థనలో విజయవాడ పట్టణంలో ఉన్న మెడికల్ స్టాఫ్ కి ఆశీర్వాదకరంగా, మెడికల్ సహవాసాలు లేని జిల్లాలకు ఆశీర్వాదకరంగా మీరు మార్చమని కూడా వేడుకుంటూ, మీ బిడ్డల సాక్ష్యాన్ని బట్టి, వారి ఆసక్తిని బట్టి, ఆత్మీయమైన ప్రశ్నను బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ, ప్రభువా, ఈ స్త్రీల ప్రార్థన సహవాసం ద్వారా కూడా రెండు పూట్ల మెడికల్ డిపార్ట్మెంట్ కొరకు, విజయవాడ పట్టణం కొరకు చేస్తున్న ప్రార్థన ద్వారా, ప్రభువా, పిహెచ్సిలోను, యూపీహెచ్సిలోను, ఆయా జనరల్ హాస్పిటల్లోను పారామెడికల్ స్టాఫ్ మధ్య, మెడికల్ ఆఫీసర్ల మధ్య గొప్ప కార్యాలు, మీరు ఉద్దేశించిన కార్యాలు జరిగించి, ప్రభువా, మీ రక్షణ కార్యం అనేకులకు విస్తరించినట్లుగా సహాయం చేయమని కూడా వేడుకుంటూ, బిడ్డలను మీ పాదాల వద్దకు తీసుకొచ్చాం. ప్రభు మీరు అంగీకరించండి, ఆశీర్వదించండి, దీవించండి, స్థిరపరచండి, బలపరచండి, సరిహద్దులు విశాలపరచండి. ప్రభువా మీకు వందనాలు. మీ కార్యాలన్నిటికీ స్తుతులు చెల్లిస్తూ సహవాసాన్ని మీ పాద పద్మాల వద్ద ప్రతిష్ఠ చేస్తూ, యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ఎస్ఎఫ్జే 253వ సహవాసముగా నేడు కట్టుబడ్డ విజయవాడ మెడికల్ స్త్రీల సహవాసానికి ఎస్ఎఫ్జే అన్ని సహవాసాల పక్షంగాను శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేస్తున్నాను. అట్లాగే ఎస్ఎఫ్జే నాయకుల పక్షంగా కూడా శుభాకాంక్షలు, దైవాశీస్సులు తెలియజేస్తున్నాను. ఇది ఎస్ఎఫ్జేలో 252వ సహవాసం. అట్లాగే స్త్రీల సహవాసాల్లో 67 స్త్రీల సహవాసాల పక్షంగా కూడా ఈ 68వ మెడికల్ స్త్రీల సహవాసానికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ప్రభు నూతన కార్యాలు, ఆశ్చర్య కార్యాలు ఆయనే జరిగిస్తా ఉన్నారు. ప్రారంభించింది ఆయన, కొనసాగించేది ఆయన, స్థిరపరిచేది కూడా ఆయన. ప్రభుని ఎంతైనా స్తుతించాలి. కొద్ది మాటల చేత మనం ఆ హృదయాలు నింపుకొని ఆ మాటల ఫలింపు అన్ని సహవాసాల్లోనూ, విశేషించి ఈ నూతన సహవాసంలో కూడా నెరవేర్పులోకి రావాలని మనం ప్రార్థన చేద్దాం. దేవుని వాక్యంలో నుంచి ఒక పాసేజ్ మనం చదువుకుందాం. 2వ రాజుల గ్రంథం 4వ అధ్యాయం 27వ వచనం నుంచి 37వ వచనాల వరకు చదువుకుందాం. పిమ్మట ఆమె కొండ మీదనున్న దైవజనుని వద్దకు వచ్చి అతను కాళ్ళు పట్టుకొనిను. గెహజీ ఆమెను తోలు వేయుటకు దగ్గరకు రాగా దైవజనుడు ఆమె బహు వ్యాకులముగా ఉన్నది, యెహోవా సంగతి నాకు తెలియజేయక మరుగు చేశాను, ఆమె జోలికి పోవద్దని వానికి ఆజ్ఞ ఇచ్చాను. అప్పుడు ఆమె, కుమారుడు కావాలని నేను నా ఏలిన వాడవైనా నిన్ను అడిగితేనా? నన్ను భ్రమ పెట్టవద్దని నేను చెప్పలేదా అని అతనితో మనవి చేయగా, అతడు, నీ నడుం బిగించుకొని నా దండమును చేతపట్టుకొని పొమ్ము, ఎవరైనా నీకు ఎదురుపడిన ఎడలా వారికి నమస్కరింపవద్దు, ఎవరైనా నీకు నమస్కరించిన ఎడలా వారికి ప్రతిమర్యాద చేయవద్దు, అక్కడికి పోయి నా దండమును ఆ బాలుని ముఖం మీద పెట్టుమని గేహజికి ఆజ్ఞించి పంపాను. తల్లి ఆ మాట విని, యెహోవా జీవం తోడు, నీ జీవం తోడు, నేను నిన్ను విడువనని చెప్పగా అతడు లేచి ఆమెతో కూడా పోయాను. గేహజీ వాని కంటే ముందుగా పోయి ఆ దండము బాలుని ముఖం మీద పెట్టను గాని ఏ శబ్దము రాకపోయాను, ఏమీ వినవచ్చినట్లు కనబడలేదు. గనుక వాడు ఎలీషాని ఎదుర్కొని వచ్చి బాలుడు మేలుకొనలేదని చెప్పాను. ఎలీషా ఆ ఇంట జొచ్చి బాలుడు మరణమై ఉండి తన మంచం మీద పెట్టబడి ఉండట చూచి తానే లోపలికి పోయి వారిద్దరే లోపలుండగా తలుపు వేసి యెహోవాకు ప్రార్థన చేసి మంచం మీద ఎక్కి బిడ్డ మీద తను చాచుకొని తన నోరు వాని నోటి మీదను, తన కండ్లు వాని కండ్ల మీదను, తన చేతులు వాని చేతుల మీదను ఉంచి బిడ్డ మీద పొడుగుగా పండుకొనగా ఆ బిడ్డ ఒంటికి వెట్ట పుట్టెను. తాను దిగి ఇంటిలో యువతల నుండి అవతలకు ఒకసారి తిరిగి నడిచి మరలా మంచం మీద ఎక్కి వాని మీద పొడుగుగా పండుకొనగా బిడ్డ 7 మార్లు తుమ్మి కండ్లు తెరిచాను. అప్పుడతడు గెహజీని పిలిచి ఆ సునీమీరాయుడిని పిలుచుకొని రమ్మనగా వాడు ఆమెను పిలిచాను. ఆమె అతని దగ్గర రాగా అతడు నీ కుమారుని ఎత్తుకొనమని ఆమెతో చెప్పాను. అంతటా ఆమె లోపలికి వచ్చి అతని కాళ్ళ మీద సాష్టాంగపడి లేచి తన కుమారుని ఎత్తుకొని పోయాను. చదువుబడ్డ వాక్యం మనందరికీ అర్థమవడానికి ప్రభువు సహాయం చేయను గాక. ఇది మనందరికీ తెలిసిన వాక్య భాగమే. సునీమిరాలు కుమారుడు ఎండ దెబ్బకి సన్స్ట్రోక్ వల్ల చనిపోయిన సందర్భంలో ఆమె తిరిగి తన కుమారుణ్ణి బతికించుకోగలిగింది. అది ఈ ప్యాసేజ్ లో మనం చదివే సారాంశం. అయితే ఎట్లా బతికించుకోగలిగింది, ఎట్లా సంపాదించుకోగలిగింది అన్నది మనం ఆత్మీయ జీవితానికి మేలుకరంగా ఉంటుంది. దీన్ని అర్థం చేసుకోవడానికి ముందు మనం ఈ సెంట్రల్ కాన్ఫరెన్స్ ధ్యానంలో భాగంగా సోల్ విన్నింగ్ మీద స్టడీ చేస్తూ ఉన్నాం. ఆత్మల సంపాదన, దాని ప్రాముఖ్యత, దాన్ని ఎలా చేయాలి అన్న విషయాలు మాట్లాడుతూ ఉన్నాం. అందులో భాగంగా యాకోబు పత్రికలో ఒక మాటలా రాయబడింది. యాకోబు పత్రిక 5వ అధ్యాయం, యాకోబు పత్రిక 5వ అధ్యాయము 20వ వచనం, పాపిని వాని తప్పు మార్గము నుంచి మళ్లించేవాడు మరణము నుండి ఒక ఆత్మను రక్షించి అనేక పాపాలను కప్పివేయనని తాను తెలుసుకొనవలను. చనిపోయిన వ్యక్తిని బ్రతికించడం ఎంత ఆశ్చర్యంగా ఉంటుందో మనందరికి తెలుసు. చనిపోయిన వారిని బ్రతికిస్తే బాగుంటుందని కూడా అందరం ఆశపడతాం. అట్లాంటి సందర్భాలు పాత నిబంధన గ్రంథంలోను కొత్త నిబంధన గ్రంథంలో ఉన్నాయి. ఎలీషా సందర్భంలో కూడా సునీమీరాలు కుమారుని బ్రతికించిన సందర్భాన్ని మనం చదువుకున్నాం. అయితే తిరిగి మళ్ళా చనిపోతారు. ఫిజికల్ డెత్ నుంచి బయటకు వస్తే బాగుంటుందని ఆశపడినా, లాజర్ను యేసుక్రీస్తు ప్రభు బతికించిన, విధవరాల కుమారుణ్ణి ఆయన బతికించిన, యాయిరు కుమార్తెను బతికించిన, చాలా 3 సన్నివేశాలు మాత్రమే రాయబడ్డాయి. కానీ యేసుక్రీస్తు ప్రభు చేసిన ప్రధానమైన కార్యం పాపాలను క్షమించడం. ఉదయకాలం బైబిల్ స్టడీలో కూడా మత్తయి 9వ అధ్యాయం స్టడీ చేసినప్పుడు పక్షవాయువుతో బాధపడుతున్న వ్యక్తిని ఆయన వద్దకు తీసుకొస్తే ఆయన పాపాలు క్షమించాడు. ఎందుకు పాపాలను క్షమిస్తున్నాడంటే పాపం వల్ల వచ్చే జీతం మరణం. రోమీయులకు రాసిన పత్రిక 6:23, ఆ మరణం ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 8వ వచనం ప్రకారంగా నరకం, మండుతున్న అగ్నికుండంలో పాలు పొందటం 2వ మరణం, శాశ్వత మరణం, దీర్ఘకాల మరణం, అనంతకాల మరణం. అది చాలా భయంకరం, అది చాలా భయంకరం. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు పాపులను పాతాల నుంచి రక్షించడానికి లోకానికి వచ్చాడు, ఆ పనే చేశాడు. దేవుని బిడ్డలుగా మనందరితో ఆయన మాట్లాడుతున్న మాట యాకోబు పత్రిక 5:20 పాపిని వాణ్ణి తప్పు మార్గం నుంచి మళ్లించేవాడు మరణం నుండి ఒక ఆత్మను రక్షించి పాపిని పాపంలోంచి బయటికి తీసుకొస్తే మరణం నుంచి బతికించిన వారు చచ్చిపోయిన వారిని తిరిగి బతికించడం అలాంటి కార్యం అన్న పోలిక మనం చూస్తున్నాం. అంతకంటే అద్భుతమైన కార్యంగా బైబిల్ మాట్లాడుతూ ఉంది. కాబట్టి దేవుని బిడ్డలుగా మనం అందరం కూడా ఈ నరకమనే మరణం నుండి, పాతాళమనే మరణం నుండి, నరకము పాతాళము నిత్యాగ్ని దండనకు కారణమైన పాపం నుండి పాపిని రక్షించటం అన్నది శ్రేష్టమైన పనిగా యేసు ప్రభు చేసిన పని అదే, అపోస్తలు చేసిన పని అదే, మిషనరీలు చేసిన పని అదే, నువ్వు నేను చేయాల్సిన పని కూడా అదే, నువ్వు నేను చేయాల్సిన పని కూడా అదే అని ఈ సిరీస్ లో ఈ మనం ధ్యానం చేస్తూ వస్తున్నాం. కాబట్టి పాపిని వాణ్ణి తప్పు మార్గం నుంచి మళ్లించేవాడు మరణం నుండి ఒక ఆత్మను రక్షించి అన్న మాట మీద మనం చూస్తున్నాం. కాబట్టి ఖచ్చితంగా మనం మనుషులను పాపం నుంచి బయటికి తీసుకురావటం ప్రయారిటీగా ఉండాలి. అది పదే పదే కొత్త నిబంధన గ్రంథంలో చూస్తున్న సత్యం. అయితే చిన్నపిల్లలు పాపులు అవుతారా? చిన్నపిల్లలకు కూడా మనం పాపాల నుంచి తప్పించాలా? చిన్నపిల్లలను కూడా రక్షణలోకి నడిపించాలా అన్నది ప్రధానంగా మనం మాట్లాడాల్సిన మరొక విషయం. సాధారణంగా ఏమంటామంటే పాపం పెళ్ళైన వాళ్ళు చేస్తారు, పాపం పెళ్లి కాని వారు చేయరు అన్న ఒక భావన ఉంది. అది సరైన భావన కాదు. పాపం యవనస్తులు చేస్తారు, యవనస్తుడు సాధారణంగా ఆ పాపంలో పడిపోతారు, యవనకాలం డేంజర్. చిన్నపిల్లలు పాపం చేయరు అని కూడా మరొక భావన ఉంది. అది కూడా సంపూర్ణమైన అవగాహన కాదు. బైబిల్ గ్రంథం ఏం మాట్లాడుతుందంటే ఏ భేదం లేదు, అందరూ పాపం చేస్తున్నారు, అందరూ మహిమను కోల్పోతున్నారు, అందరూ నశించిపోతున్నారు. ఏ భేదం లేదు, చిన్న పెద్ద తేడా లేవు, చిన్న పెద్ద తేడా లేవు. లోతు కాలంలో చిన్నపిల్లల మొదలుకొని పెద్దల వరకు అందరూ పాప స్వభావంతో ఉన్నారు అని మనం చదువుతాం అధికారం 18:10. నోవాహు జలపడే కాలంలో చిన్నప్పటి నుంచే వాళ్ళు చెడిపోతున్నారు అని గ్రంథం మనతో మాట్లాడుతూ ఉంది. ఆదికాండం ఐదవ అధ్యాయం ఆరవ వచనం. నరుల చెడుతనం భూమి మీద గొప్పతనియు, వారి హృదయం యొక్క తలంపుల్లోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలం చెడ్డది. నరులందరూ చెడిపోయారు అన్నమాట మనం చదువుతున్నాం. 8:21. అప్పుడు యెహోవా ఇంపైన సువాసన ఆఘానించి ఇక మీద నరులు బట్టి భూమిని మరలా శపించును. ఎందుకనగా నరుల హృదయాలోచన వారి బాల్యము నుండి చెడ్డది. బాల్యము నుండి హృదయాలోచన చెడ్డది, కేవలం ఎల్లప్పుడూ చెడ్డది. మేబీ ఆ పెళ్ళైన వారు చెడిపోయినంతగా యవనస్తులు చెడిపోరు, యవనస్తులు చెడిపోయినంతగా చిన్నపిల్లలు చెడిపోరు. కానీ బైబిల్ పరిభాషలో అందరూ పాపులే, ఏ భేదం లేదు, అందరూ పాపం చేస్తున్నారు, అందరూ మహిమను కోల్పోతున్నారు, అందరూ శిక్షకు పాత్రలు అవుతున్నారు, అందరూ నశించిపోతున్నారు, అందరికీ రక్షణ అవసరమే అని మనం చూస్తున్నాం. రోమీయులకు రాసిన పత్రిక మూడవ అధ్యాయము 23వ వచనం. ఏ భేదం లేదు, అందరూ పాపం చేసి, అందరూ అన్నకాడ చిన్నపిల్లలు, యవనస్తులు, పెద్దలు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోవచ్చున్నారు. కాబట్టి రక్షణ కార్యం ఎవరిలో జరగాలి? ఎవరిలో జరగాలి? పెళ్ళైన వారి మధ్య మాత్రమేనా? యవనస్తుల మధ్య మాత్రమేనా? ఈవెన్ చిన్నపిల్లల మధ్య కూడా మనం రక్షణ కార్యం కొరకు తాపత్రయపడాలని వాక్యం మనతో మాట్లాడుతూ ఉంది. దాన్ని వాక్యపు వెలుగులో అర్థం చేసుకోవాలి. మత్తయి సువార్త 18వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభు కొన్ని విషయాలు మాట్లాడుతూ ఉన్నారు. మత్తయి సువార్త 18వ అధ్యాయంలో ఆయన మాట్లాడుతున్నాడు. పద్దెనిమిదవ అధ్యాయంలో మొదటి వచనం నుంచి ప్రభు మాట్లాడుతూ 14వ వచనం అలాగునని ఈ చిన్నవారిలో ఒకడైనా నశించుట పరలోకమందున్న మీ తండ్రి చిత్తం కాదు. చిన్నపిల్లలు నశించటం తండ్రికి చిత్తం కాదు. అంటే చిన్నపిల్లలు నశించిపోరా, చిన్నపిల్లలు చచ్చిపోతే పరలోకం వెళ్ళిపోతారా, చిన్నపిల్లకి మారు మనసు పాపక్షమాపణ యేసుక్రీస్తు ప్రభు నుండి విశ్వాసం అక్కర్లేదంటే నో, చిన్నపిల్లలు కూడా నశించిపోతారు. వాళ్ళు నశించడం తండ్రికి చిత్తం కాదు. అక్కడ 14వ వచనంలో అలాగునని అన్నాడు కదా, అలాగునని అన్న మాటను అర్థం చేసుకోవడానికి పై వచనాలకు వెళ్తే ఆయన సేమ్ 18వ అధ్యాయం అంతా చిన్నపిల్లల కోసం మాట్లాడుతూ 2వ వచనం ఆయన ఒక చిన్న బిడ్డను తన వద్దకు పిలిచి వారి మధ్య నిలవబెట్టి ఆ పిల్లను చూపించి అందరితో మాట్లాడుతున్న సందర్భం. అదే సందర్భంలో ఆయన అంటున్నాడు 11వ వచనం మీకేమి తోచును, ఒక మనిషినికి 100 గొర్రెలుండగా వాటిలో ఒకటి తప్పిపోయిన ఎడల 99 కొండల మీద విడిచిపెట్టి తప్పిపోయిన దాన్ని వెతకడా, వాడు దాన్ని కనుగొనని ఎడల 99 గొర్రెలను గూర్చి సంతోషించినంత కంటే దాన్ని గూర్చి ఎక్కువగా సంతోషించనని మీతో చెప్పుచున్నాను. అలాగోనని 100 గొర్రెల్లో ఒక గొర్రె తప్పిపోవటం తప్పిపోయిన పాపికి సాదృశ్యంగా ఆయన మాట్లాడుతూ ఉంటే ఎవరా తప్పిపోయిన గొర్రె ఇక్కడ? 14వ వచనం ప్రకారంగా పిల్లలు కూడా తప్పిపోతారు, పిల్లలు కూడా పాపంలో పడతారు, పిల్లలు కూడా చెడిపోతారు. అదే అంటున్నాను, అది పాపానికి పెద్ద పాపం చిన్న పాపం అట్లాంటి కొలమానం ఏమి లేదు. ప్రతి వైలేషను పాపమే, ప్రతి కమిషను పాపమే, ప్రతి ఒమిషను పాపమే, విశ్వాసం మూలము కానిది పాపమే, చేయాల్సిన వయసులో చేయాల్సిన మేలు భక్తి చేయకపోవడం పాపమే, దేవుని ఎరగకపోవడం పాపమే. కాబట్టి ఇక్కడ పిల్లలు ఎక్సెప్షన్ అండి అనుకోవడానికి లేదు, ఎక్సెప్షన్ అనుకోవడానికి లేదు. కాబట్టి ప్రధానంగా పాపుల రక్షణ, ఆత్మల సంపాదన అన్న ఈ ధ్యానాంశంలో మనం పిల్లల రక్షణ పొందటం ఎంత అవసరం, ఎంత వాక్యానుసారం అన్న మాట దగ్గర యేసుక్రీస్తు ప్రభు చిన్నపిల్లలు నశించుకోవడం నా తండ్రి చిత్తం కాదు, చిన్నపిల్లలు నా వద్దకు రానివ్వండి, వారిని ఆటంకపరచకండి, చిన్నపిల్లల్లాగా మారు మనసు పొందండి అని ఆయన పదే పదే మాట్లాడడం మత్తయి వార్త 18వ అధ్యాయంలో చూడగలుగుతా ఉన్నాం. సంఘ చరిత్రలో మనం అర్థం చేసుకోవాల్సిన ప్రాముఖ్యమైన మాట ఏంటంటే సంఘ చరిత్రలో గొప్ప సేవ చేసిన భక్తుల జీవితాలు తరచి చూస్తే అర్థం చేసుకోవాల్సిన మాట, పూరిటన్ సేవకుడు జొనాథన్ ఎడ్వర్డ్స్ గొప్ప సేవకులు 7వ సంవత్సరంలో రక్షణ అనుభవంలోకి వచ్చినట్టుగా మనం చూడగలం. ఐజక్ వాట్స్ ఆయన 9వ సంవత్సరంలో రక్షణ పొందాడు. ఫ్యానీ క్రాస్బీ ఆమె 11వ సంవత్సరంలో రక్షణ పొందింది. చాలా మంది గొప్ప దైవ జనులు వారు ఏ వయసులో రక్షణ అనుభవంలోకి వచ్చారంటే బిలో ట్వంటీ వన్ ఇయర్స్, 21 సంవత్సరాల యవన కాలంలో చెడిపోయే వయసు లోపే పట్టుబడ్డారు. యవన కాలంలో అడుగు పట్టడానికి ముందే పట్టుబడ్డారు. 17 సంవత్సరాల వయసులో రక్షణ పొందిన సాక్ష్యాలు చూస్తాం. మేబీ రక్షణ కార్యం 70 సంవత్సరాల ముసలివారు కూడా రక్షణ పొందొచ్చుగాక. 70 సంవత్సరాల వయసులో రక్షణ పొందిన ముసలివారికి 12 సంవత్సరాలు, 17 సంవత్సరాలు, 20 సంవత్సరాల లోపల రక్షించబడ్డ యవనస్తులకు మధ్య తేడా ఏంటంటే 70 సంవత్సరాల వయసులో రక్షణ పొందారు కాని సర్వాన్ని కోల్పోయారు, యవనాన్ని కోల్పోయారు, ప్రూవ్ చేసుకునే అవకాశాన్ని కోల్పోయారు, రుణం తీర్చుకునే అవకాశం కోల్పోయారు. అందుకే 70 సంవత్సరాల వయసులో రక్షణ పొందిన ముసలివారిని ఏమంటామంటే ఆత్మ రక్షణ పొందింది కానీ జీవం వ్యర్థం అయిపోయింది, బలం వ్యర్థం అయిపోయింది, జ్ఞానం వ్యర్థం అయిపోయింది. ఆయనేమో పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో, పూర్ణ బలముతో ఆయన ప్రేమించమన్నాడు. ఆత్మ రక్షణ పొందింది కాని అన్ని వృధాగా వాడేశారు. చాలా బ్యాడ్ ఎగ్జాంపుల్ గా ఆ జీవితాలు ఉంటాయి. వేరే అది 20 సంవత్సరాల లోపే రక్షణ పొందితే వాళ్ళ జీవిత కాలం అంతా పూర్ణ హృదయంతో పూర్ణ ఆత్మతో పూర్ణ బలముతో ప్రభువును ప్రేమించడానికి, జీవితాన్ని సాధన చేయడానికి, భక్తిని సాధన చేయడానికి వాళ్ళకి అవకాశం ఉంటుంది. కాబట్టి భక్తులందరిలో చాలా మంది రక్షణ పొందిన వారు ఆ యవన కాలమందే, బాల్య దినాలు ఎందే రక్షణ పొందినట్లుగా చరిత్రలో మనం చూస్తా ఉన్నాం. దాన్ని ఇక్కడ అర్థం చేసుకోవాలి. కాబట్టి మనం చాలా సార్లు, నా మటుకు నేను 20 సంవత్సరాల వయసులో రక్షణ అనుభవంలోకి వచ్చాను. 20 సంవత్సరాల వయసులో రక్షణ అనుభవంలోకి వచ్చి ఇప్పటికి 17 సంవత్సరాలు అవుతా ఉంటే 20 సంవత్సరాల వయసుకే నా హృదయం అంధకారం అయిపోయింది. 20 సంవత్సరాల వయసుకే నా జీవితంలో పోర్నోగ్రఫీ వచ్చేసింది. 20 సంవత్సరాల వయసులోకే ఆ అంతగా బిడల జీవితాలు కలిసి వేస్తా ఉంటే, పాపం పట్టుకుంటా ఉంటే, ఇప్పుడు మనం ఏ టెక్నాలజీ యుగంలో ఉన్నాం, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యుగంలో ఉన్నాం, 5G టెక్నాలజీ యుగంలో ఉన్నాం, పిల్లలకి ఎడ్యుకేషన్ సిస్టమ్ కూడా ట్యాబ్స్ ద్వారా, కంప్యూటర్ ద్వారా, ఐప్యాడ్ల ద్వారా ఎడ్యుకేషన్ జరుగుతూ ఉంది. ఎంతగా సోషల్ మీడియా దాడి చేస్తుందో, ఎంతగా శత్రు పిల్లల జీవితాలు దాడి చేస్తున్నాడో, చాలా సార్లు గృహ దర్శనాల్లో నేను చూడగాను. ఫోన్లు ఇవ్వకపోతే పిల్లలు వాళ్ళు చేసే రాద్ధాంతం అంతా ఇంతా కాదు. పేరెంట్స్ కూడా ఆ పిల్లల యొక్క బ్లాక్ మెయిల్ కి లోబడిపోయి ఫోన్లు ఇచ్చి వీళ్ళ పక్కన కూర్చుంటా ఉంటే, పిల్లలు ఆ ఫోన్లు అలా చూస్తా ఉంటే ఏమైపోతారు అన్న వేదన. చిన్న పిల్లలు 3 సంవత్సరాల 4 సంవత్సరాల పిల్లలు ఫోన్లకి ఎంత అడిక్ట్ అయిపోతున్నారు. మనకు తెలుసు ఫోన్ లో ఆ వస్తున్న వీడియోలన్నీ సాతాన్ బలంగా వాడుకుంటాడని మనకు తెలుసు. కాబట్టి నా పిల్లల రక్షణలో తల్లిగా తండ్రిగా నా బాధ్యత, వాళ్ళంతటా వాళ్ళ రక్షణ పొందుతారు అనుకుంటే పొరపాటు. వాళ్ళని రక్షణలోకి నడిపించడం కొరకే దేవుడు నిన్ను నన్ను ముందుగా రక్షించుకొని ఆయన నిన్ను నన్ను తన వాక్యం చేత బలపరుస్తున్నాడు అన్న విషయాన్ని అర్థం చేసుకోవాలని నేను పేరెంట్స్ అందరికీ జ్ఞాపకం చేస్తున్నాను. కాబట్టి పిల్లల్ని ఎట్లా రక్షణలోకి నడిపించాలండి అన్నది మన ముందున్న ప్రశ్న. పిల్లల్ని రక్షణలోకి నడిపించటం, పిల్లల్ని ఆత్మీయంగా బ్రతికించటం, మరణం నుంచి తప్పించటం, తిరిగి వారిని సజీవులుగా చేయడం ఎలాగన్నది అర్థం చేసుకోవడానికి నేను రాజుల 2వ గ్రంథం 4వ అధ్యాయంలో చదివిన ప్యాసేజ్ లో నుంచి కొన్ని ఆత్మీయ విషయాలు మీ గమనానికి, మీ ధ్యానానికి ఈ ప్రత్యేక సందర్భంలో తీసుకురావడానికి ఆశపడతా ఉన్నాను. కాబట్టి ఇక్కడ 2వ రాజుల గ్రంథం 4వ అధ్యాయంలో తల్లి బిడ్డని ఎలా ప్రేమిస్తుంది అన్నది నిజంగా అందరు తల్లుల్లాంటి మనసే ఈ సునీమిరాలకు కూడా ఉన్నట్టుగా మనం చూస్తాం. బిడ్డ లేడు, తను విధవరాలుగా ఉంది. విధవరాలుగా ఉన్న పరిస్థితుల్లో ఏ తల్లికైనా కనని గర్భానికి ఉన్న ఆశ, ఆవేదన, తృష్ణ ఎలా ఉంటుందో తల్లుడిగా మీ అందరికి బాగా తెలుసు. మొత్తానికి ఆమె తన భక్తి ద్వారా, తన నమ్మకత్వం ద్వారా బిడ్డను సంపాదించుకుంది. దైవజనునికి ఇంటి పైన బస ఏర్పాటు చేసింది. దైవజనుడు దేవుని ప్రవక్త ఆమె మీద కనికరపడి ప్రార్థన చేసి తనకు కుమారుడు వచ్చేటట్లుగా, గర్భఫలం కలిగేటట్లుగా ఆయన చేశాడు. అయితే 14వ వచనంలో ఆ మాట చదువుతాం. 2వ రాజుల గ్రంథం 4వ అధ్యాయం 14వ వచనం 13వ వచనం. అతడు, నువ్వు ఇంత శ్రద్ధాభక్తులు మా యందు కనపరిచితివి గనుక నీకు నేనేమి చేయవలను? రాజుతోనైనను సైన్యాధిపతితోనైనను నిన్ను గురించి నేను మాట్లాడవనని కోరుచున్నావా అని అడుగుమని గహజికి ఆజ్ఞయగా, వాడ ప్రకారం ఆమెతో అనెను. అందుకు ఆమె, నేను నా స్వజనులో కాపురమున్నానెనను. ఎలీషా, ఆమె నేనేమి చేయకోరుచున్నదని వాని అడగా గహజీ, ఆమెకు కుమారుడు లేడు, మరియు ఆమె పెనిమిటి ముసలవాడని అతనితో చెప్పెను. ఆమె ఏమంటుందంటే, నేను నా జనం మధ్య ఈ నింద, ఈ అవమానం, గుడ్రాలు అనే నింద అవమానంతో ఉన్నాను. నా భర్త వృద్ధాప్యానికి వచ్చేసాడు. అంటే ఆమె వయసు కూడా పెద్ద వయసు, చాలా సంవత్సరాలకు ఎదురు చూస్తా ఉన్న బిడలేడు. దేవుడు దయతలచి ఆమెకు కుమారుని అనుగ్రహిస్తే, కుమారుడు చనిపోయాడు. కుమారుడు చనిపోయిన తర్వాత బిడ్డను సంపాదించుకోవడం ఎలాగో నేర్చుకున్న ఆ తల్లి, చనిపోయిన బిడ్డను సంపాదించుకోవడం ఎలాగో
ఎలా సంపాదించుకోగలిగిందో ప్యాసేజ్ లో ఆత్మదేవుడు మన మేలు కొరకు రాస్తా ఉన్నాడు. బిడ్డ ఎండదెబ్బ తగిలింది, నాన్నతో పాటు పొలంలో ఉన్నప్పుడు వాడంతా 18 వచ్చిన ఆ బిడ్డ ఎదిగిన తర్వాత ఒకనాడు కోత కోయేవారు యుద్ధనున్న తన తండ్రి దగ్గరికి పోయి అక్కడ ఉండగా వాడు నా తల పోయని అని తన తండ్రితో చెప్పాను. అతడు వాడిని ఎత్తుకుని తల్లి వద్దకు తీసుకొని పొమ్మని పని వాళ్ళు ఒకరికి చెప్పగా వాడు ఆ బిడ్డను ఎత్తుకుని వాడిని తల్లి వద్దకు తీసుకుని పోయాను. పిల్లవాడు మధ్యాహ్నం వరకు తల్లి తొడ మీద పండుకొని ఉండి చనిపోయాను. లేక పుట్టిన బిడ్డ చనిపోయాడు. కానీ నిజంగా సునీమిరాల జీవితాన్నించి నేర్చుకోవాల్సిన మాట ఏంటంటే కూర్చొని ఏడవడంలో పరిగెడుతుంది. 21వ వచనం అప్పుడు ఆమె పిల్లవాడిని దైవజనన మంచం మీద పెట్టి తలుపు వేసి బయటకు వచ్చి ఒక పనివాణిని ఒక గాడిదను నా వద్దకు పంపుము, నేను దైవజన వద్దకు పోయి వచ్చిందని తన పెనిమిడితో ఆమె అనగా చనిపోయాడని భర్తకు చెప్పట్లేదు. నేను చాలా ఎంత బోల్డ్గా ఎంత విశ్వాసంతో ఆమె నిర్ణయం తీసుకుందో వాక్యంలో మనం చూస్తా ఉన్నాం. నాకు పనివాడిని పంపించు, గాడిదని పంపించు, నేను అక్కడికి వెళ్ళాలి అని చెప్పి అతను ఇప్పుడెందుకు వెళ్తావు, ఇది సందర్భం కాదు కదంటే నువ్వు పంపించు అని చెప్పి వాడిని నువ్వు స్లోగా నడపొద్దు, నువ్వు వేగంగా వెళ్ళాలని చెప్పి పరిగెట్టుకుంచు వెళ్ళిపోయినట్టుగా మనం వాక్యంలో చూస్తున్నాం. వెళ్ళిన తర్వాత దైవజనుని పాదాల మీద పడింది. బిడ్డ పోయిన తర్వాత పరిష్కారం ఎక్కడ? మళ్ళా దేవుడి దగ్గరే. ఏహో ఇచ్చాను, ఏహో తీసుకుని పోయాను. ఆయనే ఇచ్చాడు, ఆయనే తీసేసుకున్నాడు. తిరిగి మళ్ళా ఆయన చేతులను సంపాదించుకోవాలంటే ఆయన పాదాలు పట్టుకోవాలి. ఆయన పాదాల దగ్గరికి వెళ్ళింది. మొత్తానికి ఎండ్ ఆఫ్ ద చాప్టర్ బిడ్డ బ్రతికి మరలా తన ఒళ్ళుకి వచ్చాడు. దాన్ని ఈ చాప్టర్ లో చూస్తాం. ఇక్కడ తల్లిగా మనం పిల్లల్ని దేవుడి దయవల్ల సంపాదించుకున్నాం. ఇప్పుడు వాళ్ళు వాక్యం మాట్లాడుతున్న మాట మరణం అంటే వాళ్ళ కళ్ళు మూయడం కాదు, మరణం అంటే వాళ్ళ ఆత్మీయ నేత్రాలు మూయబడటం, లేదా పాపం వారిని పట్టుకోవడం, రోగం పట్టుకోవడం కాదు పాపం వారిని పట్టుకోవడం, వారు దేవుడికి దూరం అయిపోవటం. వారు దేవుడికి దూరం అయిపోవడం ఎఫెసీయులకు రాసిన పత్రిక 2:1 పాపముల చేత అపరాధముల చేత మీరు చచ్చిన వారే ఉండగా అని వాక్యం మాట్లాడింది. కాబట్టి బిడ్డకి రోగం వస్తే తల్లి ఎలా తలడిల్లిపోతుందో, బిడ్డ ప్రాణం పోతే తల్లి ఎలా తలడిల్లిపోతుందో, విశ్వాసిగా నీకు ఆత్మీయ మరణం అర్థం కావాలి, పాపం పట్టుకోవడం అర్థం కావాలి, వాడు దేవుడి దగ్గరికి రాలేకపోతున్నాడన్న విషయం నీకు అర్థం కావాలి, స్పిరిచువల్ డెత్ లేదా ఆ స్పిరిచువల్ సెపరేషన్ ఎట్లా ఉంటుందో నీకు అర్థం అవ్వాలి. అక్కడ నా బిడ్డ తిరిగి మరలా దేవుళ్ళలోకి రావాలి, నా బిడ్డ తిరిగి ఆత్మీయ మరణం నుంచి బయటకు రావాలి, వాడిని బ్రతికించుకోవాలి అన్న దాని దగ్గర సునీమిరాలు ఏమి చేసిందో దాన్ని మనం అర్థం చేసుకోగలిగితే వాటి ద్వారా మనం కూడా మన పిల్లలు పాపము చేత అపరాధము చేత చచ్చిన స్థితిలో ఉన్న పిల్లలు తిరిగి మళ్ళా ప్రభువు కోసం గెలుచుకోవడానికి ఏం చేయాలి అన్న మాట దగ్గర ఈ పారాగ్రాఫ్లో నుంచి కొన్ని విషయాలు మన మేలు కొరకు అర్థం చేసుకోవాలి. ఒకటి, ఎప్పుడైనా సరే ఈ పారాగ్రాఫ్ నుంచి అర్థం చేసుకోవాల్సిన మాట, మనం దైవజనుడైన ఎలీషాను పోలిన వారిగా ఉండాలి. ఎలీషాకు శిష్యుడు ఉన్నాడు, గహజీ లాంటి వారిగా మనం ఉండకూడదు. ఇద్దరు దేవుని ఎలీషా దైవజనుడిగా ఉన్నాడు, ఆయన కింద ట్రైనింగ్ అవుతున్న గహజీని మనం చూస్తా ఉన్నాం. ఎలీషాకు గహజీకి మధ్య తేడా అర్థం చేసుకోవాల్సింది ఎలీషాకు ఉన్న తృష్ణ, ఎలీషాకు ఉన్న ఆత్మీయ గ్రహింపు గహజీకు లేనట్టుగా మనం చూడగలం. కాబట్టి 31వ వచనం చదువుతా ఉన్నా, రాజుల 2:4 31వ వచనం. గహజీ వారికంటే ముందుగా పోయి ఆ దండమును బాలుడు ముఖం మీద పెట్టను గాని ఏ శబ్దము రాకపోయాను, ఏమీ వినవచ్చినట్లు కనబడలేదు గనక వాడు ఎలీషాను ఎదుర్కొని వచ్చి బాలుడు మేరుకొనలేదని చెప్పాను. గహజీ ఆ బిడ్డ దగ్గరికి వెళ్ళి ఏమీ చేయకుండా వెనక్కి వస్తున్నాడు, ఏమీ చేయకుండా వెనక్కి వస్తున్నాడు. ఎలీషా ఆ బిడ్డను బతికించి తిరిగి తీసుకొచ్చాడు. చాలాసార్లు అర్థం చేసుకోవాల్సిన మాట, ఒకవేళ మనం జీవంతో లేకపోతే, మనం రక్షణ అనుభవంలోకి రాకపోతే, మనమే మరణాన్ని జయించిన అనుభవంలోకి లేకపోతే, మనమే పాపాన్ని జయించిన అనుభవంలో లేకపోతే, మనం మన పిల్లల్ని బయటకు తీసుకురాలేము. ఇది అర్థం చేసుకోవాలి, ఇది అర్థం చేసుకోవాలి. మనకి దేవుడితో సంబంధం లేకపోతే మన పిల్లల్ని దేవుడితో బంధువులోకి తీసుకురాలేము. మనకి మారు మనసు రక్షణ అనుభవం లేకపోతే మన పిల్లల్ని మారు మనసు రక్షణ అనుభవంలోకి మనం తీసుకురాలేము. దానికి మన అర్హులం కాదు, దానికి మన అర్హులం కాదు. ఈ విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి దేవుడితో ఎలీషాకున్న సంబంధం గహజీకి లేదు. గహజీ చరిత్ర మనం ఎరుగుదాం. తర్వాత 6వ అధ్యాయంలో నయమాను సొమ్ము కోసం పరిగెట్టాడు, నయమాను పుష్టి తెచ్చుకున్నాడు. అలాగేం చెప్పి లోక సంబంధం కాదు. ఎలీషా శిష్యుడు, ఎలీషా చేతుల మీద ఎలీషా దగ్గర పరిచర్ చేస్తున్నవాడు. మరి ఇక్కడ ఉండి కూడా ఎందుకు నువ్వు కుష్టు రోగాన్ని తెచ్చుకున్నావు అంటే, మనిషి ఉన్నాడు గాని జయం లేని వ్యక్తి, జయం లేని అతని జీవితం మీద అతనికి జయం లేదు, డబ్బు మీద జయం లేదు. ఉన్నాడు కానీ ఫెయిల్డ్ డిసైపుల్ లా కనబడతాడు. కాబట్టి అర్థం చేసుకోవాల్సిన మాట, మనం ఆ మెట్లోకి రాకపోతే, రక్షణ అనుభవంలోకి రాకపోతే, రక్షణ విలువ అర్థం కాకపోతే, నశించిపోతున్న పాపి ఎంత ఘోరమైన స్థితిలోకి వెళ్తాడో మనకు అర్థం కాకపోతే, మనం మన పిల్లల్ని సీరియస్ గా రక్షణ అనుభవంలోకి నడిపించలేము. మన వల్ల కాదు, వీఆర్ అన్క్వాలిఫైడ్, వీఆర్ నాట్ అట్ ఆల్ క్వాలిఫైడ్, మన వల్ల కాదు, మన వల్ల కాదు అన్న విషయాన్ని ఇక్కడ ఒకటి అర్థం చేసుకోవాలి. కాబట్టి దేవునితో సంబంధం కలిగిన ఎలీషా వలే పేరెంట్స్ దేవుడితో సంబంధం కలిగిన వారిగా ఉంటే వాళ్ళ పిల్లలను బతికించుకోగలుగుతారు. చచ్చిన పిల్లలను బతికించడం వాళ్ళ వల్ల అవుతుంది. దేవుడితో సంబంధం లేకుండా నామకార్థ క్రైస్తవులుగా ఉన్నవారు ఖచ్చితంగా వాళ్ళ పిల్లలు నశించిపోతా ఉన్నా వీళ్ళ కళ్ళకు కనబడదు, వీళ్ళ దాన్ని అర్థం చేసుకోలేరు, వాళ్ళ పిల్లలు బయటకు తీసుకురాలేరు, దాన్ని అర్థం చేసుకోవాలి. రెండవ సన్నివేశం, పిల్లోడి పరిస్థితి ఏంటో అంచనా వేయడం కూడా పేరెంట్స్ కు చాలా ప్రాముఖ్యం. గహజీ పరిస్థితిని మనం ఎలా చూస్తున్నామంటే 31వ వచనం, అతను అంటాడు పిల్లోడు మేల్కోలేదు, బాలుడు మేల్కొనలేదు, నిద్రపోతున్నాడు అంటున్నాడు. 31వ వచనం, గహజీ వారి కంటే ముందుగా పోయి ఆ దండం బాలుడి ముఖం మీద పెట్టను గాని ఏ శబ్దము రాకపోయాను, ఏమీ వినవచ్చినట్లు కనబడలేదు గనక వాడు ఎలీషాను ఎదుర్కొని వచ్చి బాలుడు మేల్కొనలేదని చెప్పాను, నిద్రపోతున్నాడని మాట్లాడుతున్నాడు. 32వ వచనంలో ఎలీషా ఎట్లా చూడగలుగుతున్నాడు, ఎలీషా ఆ ఇంటకి వచ్చి బాలుడు మరణమై ఉండి తన మంచం మీద పెట్టబడి ఉండుట చూచి, దాని ఏమంటామంటే రైట్ డిజర్నింగ్. పైకి ఏ కొడుకైనా సరే అమ్మ దగ్గర మంచివాళ్ళగే ఉంటాడు, పేరెంట్స్ దగ్గర పిల్లలందరూ మంచిగానే ఉంటారు. కానీ వాడు మంచిగా ఉండి బైబిల్ చదవడానికి రావట్లా, వాడు మంచిగా ఉంటున్నాడు ప్రార్థన చేయడానికి రావట్లా, వాడికి దేవుడితో సంబంధం లేదు. ఎట్లాగ మంచిగా ఉన్నాడు అనుకుంటావు, లోపల వాక్యం లేకపోతే, దేవుడితో ఆ బిడ్డకి బంధం లేకపోతే జీవం ఆ బిడ్డలోకి ఎలా ప్రవహిస్తుంది? చూడడానికి చక్కగా ఉండొచ్చు గాక, చదువుల్లో మంచి మార్కులు రావచ్చు గాక, హెల్దీగా ఉండొచ్చు గాక, మంచిగా పెద్దల దగ్గర గౌరవ మర్యాదలతో ఉండొచ్చు గాక, జీవం గల దేవునితో ఆ బిడ్డకు సంబంధం ఉందా? దేవుడిని ఇష్టపడుతున్నాడా, దేవునికి దూరంగా పారిపోతున్నాడా? చీకటే వెలుగును చూసి పారిపోయేది. వాడు దేవుని చూసి పారిపోతున్నాడు, దేవుడి దగ్గరికి రావట్లేదంటే తల్లిగా వాడు ఆత్మీయంగా చచ్చిన స్థితిలో ఉన్నాడు అని నీకు అర్థమవ్వాలి. వాడు మేలుకుంటాడు, వాడు వయసు వచ్చాక తెలుసుకుంటాడు. ఎట్లా తెలుసుకుంటాడు? స్పిరిచువల్లీ హీఈస్ డెడ్, చచ్చాడు అని నీకు అర్థమవ్వాలి. ఈ మాట నేను ఎందుకు వాడుతున్నానంటే, పిల్లల మీద ఎంత ప్రేమ ఉందో మనకు తెలుసు. పిల్లలకి ఏమైనా కాలకు ముళ్ళు గుచ్చుకుంటే ప్రాణం ఎట్లా తలడిల్లిపోతాడో మనకు తెలుసు. వాడు ఆత్మీయంగా చచ్చాడు, వాడు నరకానికి జోగుతున్నాడు, యుగ యుగాలు కాల్చాడు అన్నది నీకు అర్థమైతే ఎట్లాగ వాడిని బతికించుకోకుండా ఉండగాలి, ఎట్లాగ వాడి రక్షణ కొరకు తాపత్రయపడకుండా సునీమిరాలు పరిగెట్టినట్టుగా నువ్వు పరిగెట్టకుండా పట్టుబట్టి సంపాదించుకున్నట్టుగా సంపాదించుకోకుండా ఎట్లాగ ఉండగాలి, ఎందుకు అలాగున్నావంటే పిల్లలు బాగున్నారు అనుకుంటున్నాం గాని వాళ్ళు ఆత్మీయంగా చనిపోయారు అన్న విషయం మనకు అర్థం కావట్లా. గహజీ ఆ బిడ్డ మేలుకొనలేదు నిద్రపోతున్నాడు అని మాట్లాడుతున్నాడు, ఎలీషా బిడ్డ చనిపోయాడు అని చూడగలుగుతున్నాడు. తప్పకుండా మనం ఆత్మీయతను అంచనా వేయాలి, లేకపోతే మనలో ఎప్పటికీ ఆ తీవ్రత రాదు, మనం కూడా అంతా బాగుంది అన్న మూసలో ఉంటాము, చాలా నష్టపోతాము అన్న విషయాన్ని ఈ వాక్యంలో నుంచి నేను జ్ఞాపకం చేస్తా ఉన్నా. మూడో మాట, బతికించడానికి ఏం చేశాడు ఎలీషా? తల్లి తన ప్రయత్నం తాను చేసింది, ఆమె దైవజనుడు పాదాలు పట్టుకుంది. దైవజనుడు ఏం చేశాడు? 33వ వచనంలో ఇలా చదువుతున్నాం, తానే లోపలికి పోయి వారిద్దరే లోపల ఉండగా తలుపు వేసి యెహోవాకు ప్రార్థన చేసి, యెహోవాకు ప్రార్థన చేసి. దయచేసి దయచేసి అర్థం చేసుకుందాం, మనం ప్రభు పాదాలు పట్టుకోకుండా, మనం రహస్య ప్రార్థనా జీవితాన్ని కలిగి లేకుండా చాలా మంది భక్తుల జీవితాలు సుసన్న విసిలి కోసం వింటాం. 19 మంది పిల్లలు ఉంటే 19 మంది పిల్లల తల మీద రాత్రులు చేతులుంచి ప్రార్థన చేసిన అనుభవం ఆమె అనుభవంగా రాయబడింది. చాలా సార్లు రక్షణ పొందిన వారి సాక్ష్యాలు చెబుతున్నప్పుడు మా అమ్మ నేను మోకాల మీద చూశాను, ఎందుకే నువ్వు ఏడుస్తున్నావంటే నీకోసమేనాయనా, నేను బాగానే ఉన్నానుగా, నువ్వు బాగున్నావు నువ్వు అనుకుంటున్నావు, నీ ఆత్మీయత ఏంటో నాకు అర్థమవుతా ఉంది, నువ్వు చచ్చిన స్థితిలో ఉన్నావు, నా కొడుకు పాడి మీద ఉంటే నేను ఎట్లా సుఖంగా ఉంటాను, నేను ఎట్లా సుఖంగా ఉంటాను, తల్లులకున్న ఆత్మీయ గ్రహింపు. కాబట్టి ఎలీషా ఆ గదిలోకి వెళ్ళి తలుపేసి ప్రార్థన చేస్తున్నాడు. ప్రశ్న, చాలాసార్లు కనిపించినప్పుడు నువ్వు మారాలి నువ్వు మారాలి అంటే అది అయ్యేది కాదు, అయ్యేది కాదు, మారతాడు. మారడానికి ఖచ్చితంగా దైవజనుడు దేవుని పాదాలు పట్టుకున్నట్టుగా, దైవజనుడు దేవుని పాదాలు పట్టుకున్నట్టుగా రహస్య ప్రార్థన అనుభవం, రహస్య ప్రార్థన అనుభవం తప్పకుండా మనకు ఉండాలి. వాళ్ళు చాలాసార్లు లోకంలో బాగా చదువుకొని పై స్థాయికి వచ్చిన తర్వాత ఒకసారి మా ఆఫీసులో ఒక ఆయన ఫ్యాక్షన్ చెప్పాడు, నాకు భలే అనిపించింది ఆత్మీయంగా, పిల్లలు అమ్మ బాగా చదవమని చెప్పి మేనగోళం చేసుకున్నాడట, ఏమీ కట్నం కట్ట ఏమి ఆశించలేదట, చదువుకున్న అమ్మాయిని చేసుకున్నాడు. చదువుకున్న అమ్మాయి తనకి పిల్లల భవిష్యత్తు బాగుండాలి అన్న తాపత్రయంతో పిల్లల్ని బాగా చదివించేది. ఎంత బాగా చదివించేదంటే పిల్లలు ఇక వాళ్ళ అమ్మకి ఇంట్లో గోడ మీద బొమ్మ వేశారు. ఏంటి ఆ బొమ్మ అంటే దెయ్యం బొమ్మ. ఎవర్రాయి బొమ్మ అంటే మా అమ్మ, మా అమ్మ మాకు దెయ్యమే. అలాగే ఉంది, అలాగే ఉంది, మమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతుంది. అది వాళ్ళ భావన. వాళ్ళు ఎదిగి ప్రొఫెషన్ లో సెటిల్ అయిన తర్వాత ఆ ఇద్దరు పిల్లలు ఆయన చెప్తున్నాడు ఆ రోజు సాక్ష్యం, నా పిల్లలిద్దరు మా ఆవిడ ఫోటో దెయ్యం కింద వేశారండి, ఈరోజు నా పిల్లలిద్దరూ పై పొజిషన్ లోకి వచ్చాక ఇద్దరు నా భార్యను పట్టుకుని ఏడ్చి క్షమాపణ అడిగి ఆ దెయ్యం బొమ్మ చెరిపేశారు, మా అమ్మను దెయ్యం అనుకున్నాం గాని ఈరోజు మా అమ్మ మా పాలిద దేవత అయ్యింది అని నా పిల్లలు చెప్పగలుగుతున్నారని భార్య కోసం జాక్షన్ చెప్పాడు. మంచిదే, లోకంలో పైకి రావాలని చాలా తాపత్రయపడుతున్నాం, ఆత్మీయ జీవితంలో నిత్యత్వం వెలుగులో పిల్లలు దేవుళ్ళలోకి రావాలి అన్న తాపత్రయం మనకుంటే, ఈరోజు నువ్వు సండే స్కూల్కి రా, డైలీ స్కూల్కి రా, బైబుల్ చదువు, ప్రార్థన చేసుకో. భక్తులు ఆర్ స్టాన్లీ గారు ఆయన జీవిత చరిత్రలో గాని, అగస్టిన్ జబ్బుకుమార్ గారి జీవిత చరిత్రలో గాని వాళ్ళ అమ్మ కోసం ఏమని రాశారంటే, మేము బైబుల్ చదవకపోతే మా అమ్మ మాకు టిఫిన్ పెట్టలేదు, నిక్కచ్చిగా పెట్టలేదు, టిఫిన్ కోసం బైబుల్ చదివేవాళ్ళు, టిఫిన్ పెట్టదు కాబట్టి ఇంకా ఆవిడ ఎలాగ మా మాట ఏందో మేము ఆవిడ మాట వినాలని చెప్పి అట్లాగే తయారయ్యాం. ఈరోజు మా అమ్మని నేను ఆర్ స్టాన్లీ గారు అంటారు. నేను పరలోకంలోకి వెళ్ళిన తర్వాత మా అమ్మను కౌలించుకొని ముద్దు పెట్టుకొని థ్యాంక్స్ చెప్తాను, నన్ను రక్షణలోకి నడిపించడానికి మా అమ్మ తీసుకున్న చర్యలు నాకెంతో ప్రయోజనకరమయ్యాయి అని ఆయన వాళ్ళ అమ్మని జ్ఞాపకం చేసుకుని ప్రతిసారి అంటాడు. సామెతల గ్రంథం 31వ అధ్యాయము, సామెతల గ్రంథం 31:26 మనం చదివితే, 31:26 చదివితే, గుణవతి ఆయన స్త్రీ గురించిన ఆ క్యారెక్టర్స్ లో ఏంటట ముఖ్యమైన మాట, ముఖ్యమైన మాటలు జ్ఞాపకం చేస్తున్నారు. 27 ఆమె తన ఇంటి వారి నడతలు బాగుగా కనిపెట్టును. అర్థం కావాలి, పైకి బాగున్నాడు కాదు, మనోనేతలు ఎలాగున్నాయి, ఆత్మీయంగా ఎలాగున్నాడు, పైకి నాడు కొట్టుకుంటుంది, జీవం నాడు కొట్టుకుంటుందా, జీవించుచున్నావు అని పేరుందిగా, నువ్వు మృతుడివే అని వాక్యం చెబుతా ఉండగా నడతలు అర్థం కావాలి. అది కొంతమంది తనను సీరియస్గా అడుగుతారు, అన్న పిల్లలు రక్షణ పొందాలి, చిన్నోడు రక్షణ పొందాలి, పెద్దోడు వచ్చాడు కానీ చిన్నోడు రాలే, అర్థమవుతా ఉంటుంది వీళ్ళకి. వాళ్ళ రక్షణ పొందకపోతే ఆ తీవ్రత ఇళ్ళలో చాలా ఎక్కువగా ఉంది, వీళ్ళకి అర్థమైంది పరిస్థితి అనిపిస్తూ ఉంటుంది. 26 జ్ఞానం కలిగి తన నోరు తెరుచును, కృపగల ఉపదేశం ఆమె బోధించును. మొత్తానికి ఇంటి వారిని రాబట్టుకుంటే ఇంటి వారు అంటున్నారు. 28 ఆమె కుమారులు లేచి ఆమెను ధన్యురాలందరూ, ఈ రోజు నీ పిల్లలు నిన్ను కొంచెం డిసిప్లైన్ చేస్తా ఉంటే, ఇబ్బందిగా మాట్లాడితే మాట్లాడొచ్చు కాక, వాళ్ళు రక్షణ పొందిన తర్వాత నా తల్లి నా పాలకి దేవత, నీతిమంతుల కుటుంబంలో నేను పుట్టడం నాకు ధన్యత, లేకపోతే నేను ఈ గొప్ప రక్షణలోకి వచ్చేవాడిని కాను అని నిజంగా సాక్ష్యమిస్తారు. ఈరోజు పిల్లలు మనం బ్లాక్ మెయిల్ చేస్తా ఉన్నప్పుడు దయచేసి ఆ బ్లాక్ మెయిల్ కి మీరు బెండవలసిన పనుల వాళ్ళ రక్షణలోకి రావడం. దేవుడు మనల్ని వారిని నడిపించమన్నాడు, బోధించమన్నాడు, దత్తం వాడమన్నాడు. డిసిప్లిన్ కొంచెం కష్టంగానే ఉంటుంది, అయినా సరే ఒకనొక రోజుకి నీ పిల్లలు అమాను ధన్యురాలు, నా రక్షణకు నా తల్లి కారణం, నా రక్షణకు నా తల్లి తల్లి కన్నీటి ప్రార్థన కారణం. సెయింట్ అగస్టిన్ ఆగిపోతూ ఎట్లాంటి రక్షణ పొందామంటే నా తల్లి కన్నీటి ప్రవాహంలో కొట్టుకొచ్చాను, అది ఆయన చెప్పగలన సాక్ష్యం. కాబట్టి ఎలీషా ఆ బిడ్డ బ్రతకడం కొరకు ఎట్లాగైతే తలుపు వేసుకుని ప్రార్థన చేస్తున్నాడో, బిడ్డల రక్షణ విషయంలో రహస్య ప్రార్థనలు, పట్టుదల కలిగిన ప్రార్థనలు తల్లులకు ఉండాలి, పేరెంట్స్కి ఉండాలని వాక్యం ద్వారా జ్ఞాపకం చేస్తున్నాం. కాబట్టి మొదటి మాట, మనం గహజీ లాంటి వారిగా ఉండకూడదు, మనకే అనుభవం లేకుండా ఉండకూడదు, మనకు దేవుడితో బంధం లేకుండా ఉండకూడదు. నా జీవితంలో నా పేరెంట్స్కి రక్షణ అనుభవం లేదు, నేను రక్షణ పొందాను, వాళ్ళకే రక్షణ అనుభవం లేదు, నన్ను ఎక్కడ రక్షణలోకి నడిపించగలరు? నేను రక్షణ పొందాను కాబట్టి నా పిల్లలను రక్షణలోకి నడిపించగలుగుతా. మనకు అనుభవం లేకుండా, మనకు ఆత్మీయత లేకుండా మన పిల్లలు గెలుచుకోలేము. ముందు మనం రుచి చూడాలి, మనకి ప్రభుతో బంధం ఉండాలి. రెండో మాట, పిల్లల్ని సరిగ్గా అంచనా వేయాలి. వాడి శరీరం ఎదుగుతుందా లేదో మాత్రమే కాదు, వాడి చదువుల్లో బాగున్నాడా లేదో మాత్రమే కాదు, వాడి ఆత్మీయతను సరిగ్గా గాజీ అయితే వాడు చనిపోయాడని కూడా అర్థం కావట్లా, నిద్రపోతున్నట్టుగా మాట్లాడుతున్నాడు. మనం పిల్లల్ని సరిగ్గా అంచనా వేసిన వారిగా ఉండాలి. మూడో మాట, వాళ్ళ కొరకు మనం రహస్య ప్రార్థనా జీవితం కలిగి ఉండాలి. నాలుగో మాట, పిల్లల రక్షణలోకి నడిపించడానికి 34 అండి, రాజుల 2:4 మంచం మీద ఎక్కి బిడ్డ మీద తన్ను చాచుకొని తన నోరు వాని నోటి మీదను, తన కండ్లు వాని కండ్ల మీదను, తన చేతులు వాని చేతుల మీదను ఉంచి బిడ్డ మీద పొడుగుగా పండుకొనగా ఆ బిడ్డ ఒంటికి వెట్ట పుట్టెను. తల్లి ఆ తండ్రి బిడ్డను రక్షణలోకి నడిపించడానికి ఎంత అన్యోన్య సంబంధం కలిగి ఉండాలో ఈ వాక్యం మాట్లాడటం. వాళ్ళతో మాట్లాడకుండా, వాళ్ళతో సమయం గడపకుండా, వాళ్ళకు దూరంగా ఉండి వాళ్ళని ఖచ్చితంగా రక్షణలోకి నడిపించలేము. చాలాసార్లు వేదన అనిపిస్తుంది, అన్న నా కూతురు రక్షణ పొందాలి, ఎక్కడుంది? హాస్టల్లో ఉంది. హాస్టల్లో నీ కూతురు ఉంది, నువ్వు ఎక్కడుంటే ఎట్లా రక్షణ పొందుతుంది? నువ్వు కదా దగ్గరుండి పిల్లల రక్షణలోకి నడిపించాల్సింది. ఎవరు చేస్తారా పని? హాస్టల్ వార్డు చేస్తారా? సండే స్కూల్ టీచర్ చేస్తారా? సంఘం చేస్తుందా? నీ కదా నీ బిడ్డ మీద ప్రగాఢమైన ప్రేమ ఉంది, నువ్వు కదా టైం ఇవ్వగలవు, నువ్వు కదా ప్రేమించేది. బిడ్డ మీద ఎలాగా ఎలీషా సాగిలపడి కంట్లో కళ్ళు, నోట్లో నోరు, చేతుల్లో చేతులు, ఎంత అన్యోన్యత, ఎంత అన్యోన్యత. తల్లి బిడ్డను ఎంత ఎక్కువగా ప్రేమిస్తుందో దానికి సాదృశ్యంగా ఎలీషా బిడ్డ మీద సాగిలి పడి పండుకుని రెట్టపుట్టిస్తున్నాడు. మా మేనల్లుడు అక్కగారు అబ్బాయి, వాడికి నేనే బాప్తిసం ఇచ్చింది. వాడు సరిగ్గా లేడు అన్న విషయం అర్థమైన తర్వాత వాడికి అర్థం కావాలని చెప్పి నేను తెలియని తనంతో ఒక మాట అన్నాను, 6 నెలల వరకు నువ్వు నీ ముఖం నాకు చూపించుకున్నాను. తర్వాత అర్థమైంది, దూరంగా ఉండి నేను ఎట్లా ఉండి బాగు చేస్తాను. వాడు దూరం అయిపోతే విచ్చల విడిగి తిరుగుతాడు. సరిగ్గా లేనప్పుడు వాడిని ఇంకా దగ్గర తీసుకోవాలి, వాడికి ఇంకా దగ్గరగా ఉండాలి. దూరంగా ఉండి మనం ఎట్లా వెట్ట పుట్టించగలం, సంబంధం లేకుండా మనం ఎట్లా పుట్టించగలం, మాట్లాడకుండా ఎట్లా వెట్ట పుట్టించగలం. బిడ్డతోటి సరిగ్గా లేని బిడ్డతో ఎక్కువగా ఉండాలి. నేను ఎరుగుతున్న సహవాసంలో ఒక సోదరి అంది, ఆ అల్లుడు పెద్దలుడు రక్షణ పొందాలి కాబట్టి నేను ఎక్కువగా పెద్దలుడి కోసం ఆలోచిస్తున్నాను, ఎక్కువగా పెద్దలుడితో మాట్లాడుతున్నాను. నేను నా అల్లుడికి చెప్పిన మాట కూడా, నాయన నాకు నా పిల్లలు అందరికంటే నీ మీద ఎక్కువ ప్రేమ ఉంది, ఎందుకు? రక్షణ పొందాలి. కొన్నిసార్లు వాళ్ళ ప్రవర్తన, వాళ్ళ యాటిట్యూడ్ ఇబ్బందిగా అనిపిస్తుంది. ప్రేమ అన్నిటినీ తాలుకొని, ప్రేమ అన్నిటినీ సహించిన తల్లిగా తండ్రిగా బిడ్డల మీద నీకు ఎంత ప్రేమ ఉందో వాడిని బ్రతికించాలి అంటే అంత క్లోజ్ కనెక్షన్ లో ఇంటిమసీతోనే ఉండాలి. కౌగులించుకొని ప్రేమతోటి రక్షణలోకి నడిపించగలం తప్ప మనం ఆ ప్రేమ లేకుండా బిడ్డలను గెలుచుకుంటాం అనుకోవటం అది సరి అయిన విధానం కాదు అని వాక్యం ద్వారా మనం హెచ్చరించబడతా ఉన్నాం. యెషయా గ్రంథం 52:11 చదవాలి. యెషయా గ్రంథం 52:11 చదివితే వాక్యం మనతో మాట్లాడుతున్న మాట 52:11. పోవుడి పోవుడి అచ్చు నుంచి వెళ్ళుడి, అపవిత్రమైన దాని దేనిని అపవిత్రమైన దేనిని ముట్టకుడి, దాని యుద్ధ నుంచి తొలగిపోవుడి, యెహోవా సేవోపకరణమును మోయువారులారా మిమ్మల్ని మీరు పవిత్రపరచుకొనుడి. 12 మీరు త్వరపడి బయలుదేరుడి, పారిపోవు రీతిగా వెళ్లరు. యెహోవా మీ ముందర నడుచును, ఇశ్రాయేలు దేవుడు మీ సైన్యపు వెనుకడి భాగమును కావలి ఉండును. కాబట్టి దేవుని పరిచర్య చేస్తున్న వాళ్ళు ఎట్లా ఉండాలి అన్న మాట దగ్గర 10వచనంలో ఆ మాట రాయబడింది, భూదిగంత నివాసులందరూ మన దేవుని రక్షణ చూచిద్దరు. మనం దేవుని పరిచర్య చేస్తున్న మన పరిశుద్ధ జీవితాన్ని కలిగిన వారిగా లేకపోతే ఖచ్చితంగా మన పిల్లలు పరిశుద్ధ దేవుని వద్దకు రాలేరు. అగస్టిన్ జబ్బుకుమారి గారు మిషన్ కనెక్ట్ మీటింగ్ లో మాట్లాడితే ఇలా అన్నాడు, నాకు 6 పిల్లలు, నెలలో 15 బయట ఉంటారు. నెలలో 15 బయట నా పిల్లలతో నేను మాట్లాడడంలో సరిగ్గా లేదు. ఆయన ఒక మాట అన్నాడు, ఐఎమ్ ఏ బ్యాడ్ ఫాదర్. నేను నా పరిచర్య ప్రాధాన్యతను బట్టి నా బిడ్డ చనిపోతే కూడా నేను వెళ్ళలేకపోయాను అన్నాడు. కానీ 6 బిడ్డలు రక్షణ పొందారు. 6 బిడ్డలు వాళ్ళ ప్రయారిటీస్ అడిగినప్పుడు, నానా నేను ఎట్లా సేవ చేయాలి, నేను ఎలా అనుకున్నాను గతంలో, ఈ రోజైతే పరిచర్య చేయాలనుకుంటున్నానంటే ఎవరు చెప్పారు మీకు? నేను ఎప్పుడు మీకు ప్రసంగాలు చెప్పలేదే, నేను ఎప్పుడు మిమ్మల్ని మారమని చెప్పలేదే, మీరెట్లా మారారంటే మీరు చెప్పలేదు, మేము నిన్ను అమ్మను చూసాం. మీరు అమ్మ దేవుడిని ఎలా ప్రేమిస్తున్నారో మేము అలాగే ప్రేమించాలి. దేవుడు మీ జీవితంలో ఎలాంటి కార్యాలు చేశాడు, మా జీవితంలో అలా కార్యాలు చేయాలని చెప్పి మేము చూసాము. చూసి వాళ్ళు మారారు. అవును అవును, ఈ క్లోజ్ ఇంటర్మీడియట్లో పిల్లలతో కలిసి పేరెంట్స్ వెళ్తున్నప్పుడు మన ప్రార్థన జీవితం, మన పరిశుద్ధ జీవితం, మన యథార్థ జీవితం వాళ్ళకి వెట్ట పుట్టిస్తుంది, వాళ్ళకి జ్ఞానం పుట్టిస్తుంది, వాళ్ళకి వాళ్ళ ఆ గ్రహింపులోకి వస్తారు. నీతిమంతుల బిడ్డలు ఖచ్చితంగా వాళ్ళ రక్షణలోకి వస్తారు. మనం ఆ క్లోజ్ ఇంటిమేసీలో ఉండాలి అని వాక్యం మనతో మాట్లాడుతుంది. చదువుకుంటున్నారు, వాడుకోరు, ముయుడుకోరు, ఆమె కోరు, వాళ్ళ ప్రైవేట్ లైఫ్ లోకి మనం వెళ్ళకూడదు, వాళ్ళ సెల్ ఫోన్ లో ఏం పెట్టుకుంటున్నారు చూడకూడదు, అన్ని లోకలే. అది చాలా ప్రమాదం. నీ బిడ్డకి నీకు మధ్య తాపరికాలు ఉండకూడదు, నీ బిడ్డకి నీకు మధ్య తాపరికాలు ఉండకూడదు. ఆ ఇంటిమసీతో ఉండాలి, అది వాక్యం మనతో మాట్లాడుతున్నమాట. 5వ విషయం 35వచనంలో మరొక మాట చదవాలి. 2వ రాజుల గ్రంథం 4వ నాలుగవ అధ్యాయం 35వ వచనం, తాను దిగి ఇంటిలో యువతల నుంచి అవతల ఒకసారి తిరిగి నడిచి మరలా మంచం మీదకి ఎక్కి వాని మీద పొడుగుగా పండుకొనగా బిడ్డ 7 మార్లు తుమ్మి కళ్ళు తెరిచను. మొదటిసారి బిడ్డ బతికాడా? లేదు. ఏలియా జీవితంలో చూస్తాం 7 మార్లు మోకాల మీద మోకాల మధ్య తల ఉంచుకొని ప్రార్థన చేశాడు. మొదటిసారి ప్రార్థన చేస్తే ఏలియా ప్రార్థనకు వర్షం రాలా? 7 మార్లు. ఎలీషా మొదటిసారి బిడ్డ మీద పండుకోగానే బిడ్డ లేచి కూర్చోలా? రెండోసారి. ఖచ్చితంగా రక్షించాలి, బతికించాలన్న బలమైన వాంఛ ఉండాలి. బతికే దాకా పట్టు వదిలిపెట్టకూడదు. ఆ తల్లి సునీమిరాల జీవితంలో మనం చూస్తాం, వెళ్ళింది, పాదాలు పట్టుకుంది, అయ్యా నా బిడ్డను బతికించాంది. ఆయన అంటాడు, గహజీ నువ్వు పో, కర్ర తీసుకొని బతికిచ్చి అన్నాడు. ఆమె అంటది, ఆహా నువ్వు వస్తే కానీ నేను పాదాలు వదిలిపెట్టినావు. నాలుగవ అధ్యాయంలో 29వ వచనం, అతడు నేను అడుగు బిగించుకొని పోయని చెబితే 30వ వచనంలో తల్లి ఆ మాట విని, యెహోవా జీవం తోడు, నీ జీవం తోడు, నేను నిన్ను విడువనని చెప్పగా అతడు లేచి ఆమెతో కూడా పోయాను. తల్లికున్న పట్టుదల, ఎలీషాకున్న పట్టుదల, నా బిడ్డ బతకాలి, నా బిడ్డ నరకం తప్పించుకోవాలి, నా బిడ్డ దేవుణ్ణి ఎరగాలి, నా బిడ్డ మీద దేవుని ఆశీర్వాదం ఉండాలి, సాతాను ఉచ్చులు నా బిడ్డ ఉండకూడదు అన్న బలమైన వాంఛ పేరెంట్స్ గా మనకుండాలని ఆ వాక్యం ద్వారా మనం చూడగలుగుతా ఉన్నాం. కాబట్టి అర్థం చేసుకుందాం. ఖచ్చితంగా మన పిల్లలను బతికించే విషయంలో పట్టుదలతోటి మనం ఉండాలని వాక్యం మాట్లాడుతూ ఉండగా ఆశ్చర్యం, ఆ బిడ్డ బతికాడు. 37వ వచనం, అంతటా ఆమె లోపలికి వచ్చి అతని కాళ్ళ మీద సాష్టాంగపడి లేచి తన కుమారుని ఎత్తుకొని పోయాను. బిడ్డ వృద్ధాప్యంలో ఉన్నప్పుడు ఎలా సంపాదించుకోవాలో ఆమెకు అర్థమైంది. పరిచర్లో ఇన్వాల్వ్ అయ్యి బిడ్డ చనిపోయినప్పుడు ఎలా బ్రతికించుకోవాలో ఆమెకు అర్థమైంది. దేవుని పాదాలు పట్టుకొని ఆమె గెలుచుకోగలిగింది. దేవుడు మనకిచ్చిన బిడ్డలు, వాళ్ళు రక్షణ పొందాలి. బాల్య దినాలేందే రక్షణ పొందాలి, యవన కాలముందే రక్షణ పొందాలి. అది మన బాధ్యతగా వాక్యం మనతో మాట్లాడుతూ ఉండగా ఈ ఐదు విషయాలు మన అంతరంగంలో తీసుకుందాం. మొదటిగా మనకి రక్షణ అనుభవం ఉండాలి. గహజీ లాంటి వారిగా మనం ఉండకూడదు, ఎలీషా లాంటి వారిగా మనం ఉండాలి. రెండో మాట, పిల్లల పరిస్థితి ఏంటో సరిగ్గా అంచనా వేయాలి. చనిపోయిన వాడు నిద్రపోతున్నాడు అనుకోకూడదు. గహజీ నిద్రపోతున్నాడు అనుకున్నాడు, కానీ ఎలీషా చనిపోయినట్టుగా చూడగలుగుతున్నాడు. మూడో మాట, రహస్య ప్రార్థన కలిగి ఉండాలి. తలుపేసి ప్రార్థనలో పోరాడుతున్న ఎలీషా, గహజీ ఆ గదిలోకి వెళ్లి ముఖం మీద ఆ కర్ర పెట్టి లేవకపోతే పరిగెట్టుకుని వచ్చి అయ్యా లేవట్లేదు. ఎంత చెడ్డ మాదిరిగా గహజీ ఉన్నాడో ఎలీషా అలా లేదు, తలుపు వేసుకొని పట్టుదలతో ప్రార్థన చేస్తున్నాడు. నాలుగో మాట, పిల్లలతోటి మనం అన్యోన్య సంబంధం కలిగి ఉండాలి. మనకి మన పిల్లలకు మధ్య మూడో వ్యక్తి రావడానికి వీల్లేదు, అంత బలమైన ప్రేమ బంధం ఉండాలి. ఆ ఎలీషా ఆ బిడ్డ మీద అలాగే సాగిలి పడ్డట్టుగా చూస్తున్నాం. నాలుగో మాట, బ్రతికే వరకు పట్టుదలతో పోరాడాలి. ఎలీషా ఆ బ్రతికే వరకు, ఆ బిడ్డను బయటకు తీసుకొచ్చే వరకు ఆ బిడ్డను విడిచిపెట్టలేనట్టుగా మనం చూస్తున్నాం. కాబట్టి పాపిని వాడిని తప్పు మార్గం నుంచి మళ్లించినవాడు, వాడిని ప్రాణాన్ని కాపాడినవాడు, వాడి ఆత్మను రక్షించినవాడు. దయచేసి పిల్లల విషయంలో ఎంతో ప్రేమ కలిగి ఉన్నాం, కానీ వాళ్ళ నిశ్చత్వం విషయంలో, వాళ్ళ రక్షణ విషయంలో, వారి మీదకి వచ్చే ఉగ్రత విషయంలో, పాపం విషయంలో, దుష్టిని యొక్క అగ్నిభానాల విషయంలో తల్లిగా తండ్రిగా అలాంటి పట్టుదలతో కలిగి ఉండాలి. ఒకసారి ఈ మాటల వెలుగులో ఆ కుటుంబాల పరిస్థితులు ఎలా ఉన్నాయో అర్థం చేసుకుందాం. మీ స్త్రీల సహవాసాలు, మీ ప్రార్థనలు, మీ పట్టుదల ఆ బిడ్డని బ్రతికించినట్లుగానే అనేక మందిని బ్రతికించడం కొరకే ప్రభు మనల్ని సహవాసాలకు కట్టి ఒంటరిగా వల్ల కాదు కాబట్టి మనకి ఆ తోడు వెట్టపుట్టడానికి, ఒంటి వాడికి వెట్టపుట్టదు, ఇద్దరిని ఒకరినొకరు రేపడానికి, పురుకొల్పుకోవడానికి, బలపరచడానికి ఒక పాట చెప్పింది నేను ముగిస్తాను. వ్యక్తిగత ప్రార్థన చాలా బలమైనది అన్న మాట విన్నాను, కానీ వ్యక్తిగత ప్రార్థన చేసుకుంటూ గడియారం పెట్టుకున్నప్పుడు, వాచ్ పెట్టుకున్నప్పుడు పావు గంట చేయడం కష్టం, అరగంట చేయడం కష్టం అవుతుంది. కానీ సహవాసంలోకి వచ్చిన తర్వాత గంటన్నర ఇట్టి అయిపోతుంది, 2 గంటలు ఇట్టి అయిపోతున్నాయి. రోజుకు 3 పూట్ల గడపగలుగుతున్నాం. దేవుడు సంఘాన్ని ఇచ్చాడు, సంఘాన్ని ఇచ్చాడు. పాత నిబంధన భక్తులైతే ఒంటరిగా పోరాడారు, కొత్త నిబంధన భక్తులకు దేవుడు సంఘాన్ని ఇచ్చాడు. సంఘం ఎదుట పాతాల లోకపు ద్వారాలు నిలవచ్చాలు. కాబట్టి ఈ రాకడ దినాల్లో మన కుటుంబాల్లో ఉన్న భర్తలు, పిల్లలు, బంధువులు, అనేక మంది రక్షణ కొరకు, వాళ్ళ ఆత్మల సంపాదన కొరకు పట్టుదలతో మనం ప్రార్థన చేద్దాం. అటుకృపా విజయవాడ మెడికల్ స్త్రీల సహవాసానికి మనందరికీ ప్రభు అనుగ్రహించిన గాక. ఆమేన్.